శాంతి. శ్రీమద్ భగవద్గీత మనుషులకు సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. భగవంతుడు ఎవరు, ఎవరిని భగవంతుడని అంటారు అనేది 6-7 అధ్యాయాలలో చెప్పబడింది. ఎవరు వారి స్వరూపంపై స్థితి అవుతారో, వారు ఎలా పరమంలోకి వెళ్ళగలుగుతారో దీని గురించి కూడా చర్చ ఉన్నది. భగవంతుడు ఎవరు అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. చివరికి ఋషులు, మునులు, ఆచార్యులు, విద్వాంసులు, శంకరాచార్యులు, పండితులు ఎవరు కూడా భగవంతుడి గురించి స్పష్టంగా చెప్పలేకపోయారు. ప్రపంచంలో కన్ఫ్యూషన్ ఉన్నది. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, కానీ మనుషులు తమని తాము తెలుసుకోలేకపోయారు, భగవంతుని గురించి తెలుసుకోలేకపోయారు. ఈ తెలుసుకోలేకపోవడం మూలంగా ప్రపంచంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఏ సమస్యలు వచ్చాయో వీటిపై మనం తర్వాత చర్చిద్దాము. అన్ని ధర్మాలు భగవంతుని గురించి వారి వ్యాఖ్యలు చేశారు. వారి సంప్రదాయంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఇలా జరుగుతూ జరుగుతూ ఇప్పుడు మనుషులని భగవంతుడు అని చెప్పటం ప్రారంభించారు. భగవంతుడు వారి నుంచి దూరం అయ్యారు. మనుషులను భగవంతుడు అనడం ప్రారంభించారు. దేవీ దేవతలను భగవంతుడు అని అంటూ వచ్చారు. భగవంతుడు ఒక్కడేనంటూ కూడా అనేక రూపాలలో వారి పూజ చేయటం ప్రారంభించారు. నా గురువుగారు నాకు ఒక మంత్రాన్ని ఇచ్చారు, నామాన్ని ఇచ్చారు అని ఒక అతను ఆయన నాకు ఫోన్ చేశారు. నేను పరమాత్మతో యోగాని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని అతనికి ఆసక్తి ఉన్నది. పరమాత్మతో అందరిపైన ఉన్న వారితో జోడింపబడాలని ఉన్నది. అతని ఎదురుగా ఈ సమస్య ఉన్నది. గురువుగారు నాకు నాపైనే అటెన్షన్ ఇవ్వని చెప్పారు. వారి ఫోటో, వారి చిత్రాలు అన్నీ అతని బుద్ధిలో నిలిచిపోయి ఉన్నాయి. పరమాత్మ బుద్ధిలోకి రావడం లేదు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది భగవంతుని మహావాక్యాలు. మనిషి గురువులు భగవంతునితో బుద్ధి యోగాన్ని తెంచివేసి వారితో జోడింప చేస్తున్నారు. కొంత భావన ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, కొన్ని కోరికలు పూర్తవుతాయి. కానీ మనుషులకు ఏది కావాలో అది జరగదు. ఒక కోరిక తీరడంతో ఇంకొక కోరిక ప్రారంభమవుతుంది. ఎందుకంటే భగవంతుని ఎప్పటివరకు తెలుసుకోరో, వారితో బుద్ధి యోగాన్ని జోడించారో అప్పటి వరకు వారి శక్తులు లభించవు. అప్పటి వరకు మనుషులు వారు మనోవికారాన్ని జయించలేరు. ఈ మనోవికారాలు సమస్యలకు కారణం. ప్రపంచంలోని సమస్యలన్నిటికీ బీజాన్ని చూస్తే అది ఒకటే కనబడుతుంది, పరమాత్మని తెలుసుకోకపోవడం, వారితో బుద్ధిని జోడించకపోవటం. దీంతో బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, మనసు భ్రమిస్తూ ఉంటుంది, అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, భగవంతుని వెతుకుతూ ఉంటారు. భగవంతుడైతే తన మాటల్లో చెప్పారు, భగవద్గీతలో స్పష్టంగా ఉన్నది, ఏ దేహదాన్ని భగవంతుడని అనరు. వారు వ్యక్తానికి అవ్యక్తానికి అతీతమైన వారు. అతను ప్రకాశవంతుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వారు, పరం శక్తి, పరం పిత, అవినాశి. అతడు పరం ఆత్మ. ఎవరైతే అజన్మ అవినాశి ఉన్నారో వారే పరమాత్మని గీతలో 7-8 అధ్యాయాలలో ఈ విషయాలని చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. అందరూ అడుగుతారు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎలా, అతడు జనన మరణాల్లోకి వస్తారు. కొంతమంది నిరాకార శివ పరమాత్మ చెప్తారు అని భావిస్తారు. ఈ కన్ఫ్యూషన్స్ తయారు చేయబడింది. పరమాత్మ కోసం చాలా మంచి శబ్దం చెప్పబడింది. సూర్యుని యొక్క ప్రకాశం నలువైపులా ఎలా వ్యాపిస్తుందో అలా పరమాత్మ దివ్య ప్రకాశం నలువైపులా వ్యాపిస్తుంది. కానీ ఎక్కడ, పరంధామంలో. ఒకవేళ ఇక్కడ వ్యాపిస్తూ ఉంటే అందరి మనసులో చీకటి ఉన్నది, వికారాల యొక్క అజ్ఞానమనే అంధకారం వ్యాపించి ఉన్నది. పరమాత్మ ప్రకాశం ఇక్కడ లేదు. మనుషులు వారి స్వరూపాన్ని మర్చిపోయారు, వారిని మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం వల్ల వారితో బుద్ధి యోగాన్ని ఎక్కడ జోడిస్తారు, ఏ రూపంపై బుద్ధిని ఉంచుతారు? ఈ విధంగా అందరూ భ్రమిస్తూ ఉన్నారు. దీనివల్ల వెతుకులాట ప్రారంభమైంది. మనసు కూడా భ్రమిస్తూ ఉన్నది. మొదట ఒక దేవత మీద, తర్వాత ఇంకొక దేవత మీద, ఇలా మనుషుల మీద ఆ మనుషుల మీద మనసు వెళ్తూ పరమాత్మకు దూరం అయిపోయింది. తర్వాత మనసు మనోవికారాలతో భ్రమించడం ప్రారంభమైంది. ప్రపంచంలో మనసు భ్రమించడం ప్రారంభమైంది. అవసరం లేకుండా భ్రమిస్తూ ఉన్నది. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. పరమాత్మ రెండు మూడు విషయాలు చెప్పారు. నేను సూక్ష్మాతి సూక్ష్మాన్ని ఆలోచించండి. కాగితం మీద ఒక చుక్క పెట్టండి, సూక్ష్మంగా ఉంటుంది. దీనికన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనది ఎలాంటి యాటమ్ గురించి చెప్తారు కదా, యాటమ్ చాలా సూక్ష్మమైనది, చూడలేము అని. పరమాత్మని కూడా ఈ కళ్ళతో చూడలేము. అతడు సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో ఉంటారు, బిందు స్వరూపంలో ఉంటారు. అతి సూక్ష్మమైన బిందు స్వరూపం ఎంత సూక్ష్మంగా ఉంటే అంత వారి వెలుగు శక్తి కలిగి ఉంటారు. ఇది మనం తెలుసుకోవాలి, స్వీకరించాలి. పరమాత్మ రూపం పెద్దగా ఉండదు. మరి దేహదారి కాదు, మనిషి కాదు, దేవత కూడా కాదు, బ్రహ్మ విష్ణు శంకరులు కూడా కాదు. ఎందుకంటే వీరికి శరీర రూపం ఉన్నది. వారు సూక్ష్మాతి సూక్ష్మం ప్రకాశవంతులు. సింపుల్గా చెప్తున్నాను, పరమాత్మ అతి సూక్ష్మమైన బిందువు, జ్యోతి స్వరూపుడు. జ్యోతి అని అందరూ కూడా అంగీకరిస్తారు. ఈ రూపంపై ఫిక్స్ అవ్వండి, వారి స్వరూపంపై అటెన్షన్ ఉంచండి, మనసు బుద్ధిని ఏకాగ్రం చేయండి. అతని యొక్క ధామం ఎక్కడ ఉన్నది? అవ్యక్తానికి కూడా అతీతమైనది, వ్యక్తానికి కూడా తెలియదు. వాస్తవంగా మూడు లోకాలు ఉన్నాయి. వ్యక్తం ఈ ప్రపంచం, వ్యక్త ప్రపంచం స్థూలమైనది. వ్యక్త భావం ఉంటుంది, వ్యక్త భాష ఉంటుంది. దీనికి అతీతంగా అవ్యక్త ధామం, దీనిని సూక్ష్మలోకం అని అంటారు. ఇది బ్రహ్మ విష్ణు శంకరుల ఫరిస్తాల ధామం. దీనికన్నా పైన ఆ పరంధామం ఉన్నది. వాస్తవంగా ఇదే పరమాత్మని నివాస స్థానం. దీనికోసమే 8వ అధ్యాయంలో చెప్పారు, యోగి వారు ఎలాంటి సాధన చేస్తారు అంటే నా పరమ పదాన్ని చేరుకుంటారు, నా వద్దకు చేరుకుంటారు, నన్ను పొందుతారు. వారు తిరిగి ప్రపంచంలోకి రారు. మనం ఈ విషయాలను మంచిగా తెలుసుకోవాలి. సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి స్వరూపం నివాసం ఈ పరంధామం అనే మాట భగవద్గీతలో చాలా మంచిగా ఉన్నది. ఒకవేళ మనం ఇవన్నీ తెలుసుకొని వారితో బుద్ధియోగాన్ని జోడిస్తే దీనికోసం ఆత్మ తనకి తాను తెలుసుకోవాలి. ఇది గడిచిన అధ్యాయాలు తెలుసుకున్నాం. ఆత్మను పరమాత్మతో జోడించాలి, ఇదే యోగం, రాజయోగం. యోగయుక్త స్థితి ఇది. మనం మన ఆత్మిక స్వరూపంలో, ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనది. ఆత్మను గురించి కూడా అందరూ కొంచెమైనా తెలుసుకున్నారు, ఆత్మను చూడటానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ చూడలేకపోయారు. ఆత్మ జ్యోతి, దీనిని అందరూ అంగీకరించారు. ఆత్మ కూడా పరమాత్మని వలె అవినాశి, కానీ జనన మరణాల్లోకి వస్తుంది. గీతలు ఎన్నోసార్లు చెప్పారు, బ్రుకుటి మధ్యలో ఏకాగ్రం చెయ్యమని. ఇది ఆత్మ యొక్క నివాస స్థానం. మనం మన ఆత్మస్వరూపంలో స్థితి అయి పరమాత్మ స్వరూపంపై ఏకాగ్రం అయితే మనం వారితో జోడింపబడతాం. దీనినే యోగము అని అంటారు. ఈ స్థితిలో ఉండడం, ఈ అభ్యాసంలో ఉండడం, నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చెయ్యటం, దీనిని యోగయుక్తమైన జీవితము అని అంటారు. ఈ విషయాలు గీతలో ఎన్నోసార్లు చెప్పడం జరిగినది. యోగయుక్తమైన మనుషులు ఎలాంటి జ్ఞానంలో అలాగే యోగయుక్తంగా అవుతారు. భగవంతుడు చెప్పారు, నేను వారికి ఎంతో ప్రియంగా ఉంటాను, వారు కూడా నాకు చాలా ప్రియులు. పరస్పరం ఎంత ప్రేమతో ఉంటారు, ఒకరినొకరు ప్రేమ యొక్క మాధమ్యంతో వారి స్మృతిలో మునిగి ఉంటారు. మనం గీత యొక్క ఈ జ్ఞానాన్ని ధారణ చేసి ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుందాం. మన మనసు బుద్ధిని పరమాత్మ స్వరూపంపై స్థితి చేద్దాము. అప్పుడు మన మనోవికారాలు తొలగిపోతాయి, మన మనసు శాంతిగా ఉంటుంది. ఈ విషయం భగవద్గీతలో ఎన్నోసార్లు వచ్చింది. శాంతి చిత్తంతో ఉండే యోగి, దీనితోనే చిత్తం శాంతిగా ఉంటుంది, అప్పుడు ప్రపంచంలోని అనేక సమస్యలు సమాప్తమవుతాయి. మనం మన జీవితాన్ని నిశ్చలంగా చేసుకుందాం, సమస్యల నుంచి విఘ్నాల నుంచి ముక్తులుగా చేసుకుందాం, పరమాత్మ ప్రేమలో లీనమవుదాం. ఓం శాంతి.